ఓం శాంతి. మురళీ డేట్ 25/4/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా దూరదేశం నుండి వచ్చారు మనందరి కోసం కొత్త రాజ్యాన్ని స్థాపన చేయటానికి. ఇప్పుడు మనం స్వర్గానికి వెళ్లే అర్హులుగా తయారవుతున్నాము. బాబాపై పూర్తి నిశ్చయం గనక ఉన్నట్లయితే బాబా ఏ శ్రీమతం ఇస్తారో దాన్ని కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటారు. ఏ ఆజ్ఞ లభిస్తుందో ఆ ఆజ్ఞను సంపూర్ణంగా పాటిస్తారు. ఈ ఆజ్ఞ పైన నడిస్తే నాకేమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచన కూడా రాదు ఎవరికి, బాబా పైన సంపూర్ణ నిశ్చయం ఉన్నవారికి. ఎంత నిశ్చయం ఉంటుందో అంత మన బాధ్యత బాబాదవుతుంది. నిశ్చయం యొక్క బలం లభిస్తుంది. నిశ్చయ బుద్ధి పిల్లల యొక్క స్థితి అచలంగా స్థిరంగా ఉంటుంది. బాబా పైన సంపూర్ణ నిశ్చయంతో నడవాలి. బాబా సేవలో ఎముక ఎముక స్వాహ చెయ్యాలి. ఏ విషయంలో సంశయం రాకూడదు. అందరికీ సేవ ద్వారా సుఖాన్నివ్వాలి, దుఃఖ పెట్టకూడదు. నిశ్చయం యొక్క శక్తితో మనస్థితిని అచలంగా తయారు చేసుకోవాలి. బాబా ఏ శ్రీమతం ఇచ్చినా ఇందులో కళ్యాణమే ఉంది అనుకోండి, ఎందుకంటే దానికి బాధ్యత బాబాది. బాబా ఆజ్ఞ పాటించటం మన కర్తవ్యం. దాని గురించి ఎటువంటి ఆలోచన ఉండకూడదు. యోగయుక్తులుగా ఉన్న దానికి గుర్తు బంధనముక్తులుగా ఉండటం. యోగయుక్తులుగా కావటంలో అన్నింటికన్నా పెద్ద అంతిమ బంధనమేంటి? స్వయాన్ని తెలివైన వారిగా భావించటం. శ్రీమతంలో తన బుద్ధిని మిక్స్ చేయటం అంటే బుద్ధి యొక్క అభిమానం. ఈ అభిమానం కూడా ఒక బంధనమే. ఎవరైనా మన బలహీనత గురించి చెప్తే ఆ సమయంలో మనకు వ్యర్థ ఆలోచనలొచ్చినీ అంటే అది కూడా బంధనమే. ఈ బంధనాలన్నింటినీ దాటాలి. గెలుపైనా ఓటమైనా, నిందైనా పొగడ్తైనా, సమాన స్థితిని ఎవరైతే తయారు చేసుకుంటారో అప్పుడే సంపూర్ణ బంధనముక్తులు అంటారు. జ్ఞాని ఆత్మ గుణమేంటి? ముందు ఆలోచించాలి, ఆ తర్వాత చెయ్యాలి. ఇదే జ్ఞాని ఆత్మల గుణం. ఎవరం మనందరం? జ్ఞాని ఆత్మల. ఏదైనా ఆలోచించి చెయ్యాలి. ఈరోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, పిల్లలైన మీకోసం కొత్త రాజ్య స్థాపన చేసేందుకు బాబా దూరదేశం నుండి వచ్చారు. ఇప్పుడు మీరు స్వర్గానికి అర్హులుగా అవుతున్నారు. ప్రశ్న, ఏ పిల్లలకైతే శివబాబాపై పూర్తి నిశ్చయం ఉంటుందో వారి గుర్తులేంటి? జవాబు, వారు కళ్ళు మూసుకొని బాబా శ్రీమత్తంపై నడుస్తూ ఉంటారు. ఏ ఆజ్ఞ లభిస్తే అది చేస్తారు. ఇందులో ఏదైనా నష్టం కలుగుతుందేమోనన్న ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే ఇటువంటి నిశ్చయ బుద్ధి ఉన్న పిల్లల బాధ్యత బాబాది. వారికి నిశ్చయపు బలం లభిస్తుంది. వారి స్థితి అచలంగా స్థిరంగా అయిపోతుంది. పాట నీవే తల్లివి, నీవే తండ్రివి. ఓం శాంతి. ఈ మహిమ ఎవరిది? అతడిని గురించి పిల్లలైన మీకు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరికీ తెలియదు. ఇది ఉన్నతోన్నతుడైన తండ్రి మహిమ. ఇంకా ఎవరి మహిమ చేసినా అది వ్యర్థమే. ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబానే, కాని ఆ తండ్రి పరిచయాన్ని ఎవరు ఇవ్వాలి? వారే స్వయంగా వచ్చి ఆత్మ పరిచయాన్ని, తమ పరిచయాన్ని ఇస్తారు. మనిషి మాత్రలెవరికి ఆత్మ పరిచయం కూడా లేదు. మహాత్మ, జీవాత్మ అని అంటూ ఉంటారు, కాని ఏమీ తెలియదు. శరీరం మరణించినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది. శరీరం మరణించింది అని అంటారు. ఆత్మ వినాశనం లేనిది. అది ఎప్పుడు అంతమవ్వదు. నక్షత్రం వలె ఉన్న ఆత్మ అతి సూక్ష్మమైనది. అది ఈ కళ్లకు కనిపించదు. కర్తవ్యాలన్నీ ఆత్మనే చేస్తుంది. కాని గడియ గడియ దేహ అభిమానంలోకి రావటం వలన నేను ఫలానాను, నేను ఇది చేస్తున్నాను అని భావిస్తారు. వాస్తవానికి అన్ని ఆత్మనే చేస్తుంది. శరీరం కేవలం అవయవాలు మాత్రమే. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది ఈ బ్రుకుటి మధ్యలో ఉంటుందని సాధువులు మొదలైన వారికి కూడా తెలుసు. కాని ఆ ఆత్మలో ఈ పాత్రను అభినయించే సంస్కారం ఉంటుంది అన్న జ్ఞానం వారికి లేదు. ఆత్మలో సంస్కారాలు ఉండవు అని, ఆత్మ నిర్లేపి అని కొందరంటారు. కొందరు సంస్కారమనుసారంగా జన్మలు లభిస్తాయి అని అంటారు. మత భేదాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఆత్మలు 84 జన్మలు తీసుకుంటాయో కూడా ఎవరికీ తెలియదు. సూర్యవంశీలే 84 జన్మల చక్రాన్ని తిరగవలసి ఉంటుందని మీకు తెలుసు. ఆత్మే 84 జన్మల చక్రాన్ని తిరిగి పతితంగా అవుతుంది. దానిని ఇప్పుడు పావనంగా ఎవరు తయారు చేస్తారు? పతిత పావనుడు ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబానే. వారి మహిమ అందరికన్నా ఉన్నతమైనది. 84 జన్మలను అందరూ తీసుకోరు. చివరిలో వచ్చేవారు 84 జన్మలను తీసుకోలేరు. అందరూ ఒక్కసారిగా కలిసి రారు. ఎవరైతే మొట్టమొదట సత్యగంలోకి వస్తారో, సూర్యవంశీ రాజులు మరియు ప్రజలు ఎవరైతే ఉంటారో, వారు 84 జన్మలని తీసుకుంటారు. ఆ తర్వాత మనుష్యులు ఎంతగానో వృద్ధి పొందుతారు కదా. కొందరు 83, కొందరు 80 జన్మలు తీసుకుంటారు. అక్కడ సత్యగల్లో పూర్తి 150 సంవత్సరాల ఆయు ఉంటుంది. ఎవరూ త్వరగా చనిపోరు. ఆ విషయాలను బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఎవరికి పరంపిత పరమాత్మ గురించి తెలియదు. ఏ విధంగా మీ ఆత్మ ఉందో అలాగే నా ఆత్మ కూడా ఉంది. మీరు కేవలం జనన మరణాలలోకి వస్తారు, నేను రాను. ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడే నన్ను పిలుస్తారు. బాగా దుఃఖితులుగా అయినప్పుడు నన్ను పిలుస్తారు. ఇప్పుడు శివ్ బాబా పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. పరమాత్మ చదివిస్తున్నారు అని ఎలా నమ్మాలి అని కొందరు అడుగుతారు. హే పతిత పావన రా అని అందరూ పిలుస్తారు కదా అని వారికి అర్థం చేయించండి. ఇప్పుడు అతను నిరాకారుడు, అతడికి తన శరీరం అంటూ ఏదీ లేదు. అతడు పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుంది. పావన ప్రపంచంలోకైతే రారు కదా. ఈ విధంగా అర్థం చేయించాలి. ఆత్మ ఏ విధంగా చిన్నగా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా చిన్నగా ఉంటాడు. కాని అతడు మనుష్య సృష్టికి బీజరూపం, మరియు జ్ఞాన సాగరుడు అని కూడా అర్థం చేయించాలి. మీరు నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు, పిలుస్తూ ఉంటారు. మరి నేను తప్పకుండా వస్తాను కదా అని బాబా అంటారు. దూరదేశంలో ఉండేవారు పరాయ దేశంలోకి వచ్చారు అని పాడతారు కదా. ఇప్పుడు మనం పరాయ దేశమనగా రావణుడి దేశంలో ఉన్నామని బాబా ద్వారా మనకు తెలిసింది. సత్యత్రేతాయుగాలలో మనం ఈశ్వరీయ దేశంలో అనగా మన దేశంలో ఉండేవారిమే. మరలా ద్వాపర యుగం నుండి మనం పరాయ దేశంలోకి, పరాయ రాజ్యంలోకి వచ్చేస్తాము, వామ మార్గంలోకి వచ్చేస్తాము. మరలా భక్తి ప్రారంభమవుతుంది. మొట్టమొదట శివ బాబా భక్తిని చెయ్యటం మొదలు పెడతాము. వారు శివుడికి ప్రతిరూపంగా పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. కాని నిజానికి వారు అంత పెద్దగా ఉండరు. ఆత్మ మరియు పరమాత్మలలో ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా జ్ఞాన సాగరుడు, సదా పావనుడు, సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు. ఇదంతా పరమాత్మ మహిమయే కదా. హే పతిత పావన రా అని ఇప్పుడు పిలుస్తారు. అతను పరమ పిత. వారు కల్పకల్పము వస్తారు. దూరదేశంలో ఉన్న ఆ యాత్రికుణ్ణి పిలుస్తారు. అతడి మహిమను గానం చేస్తారు. బ్రహ్మ సరస్వతులనైతే పిలవరు కదా. నిరాకారుడైన పరమాత్ముణ్ణే పిలుస్తారు. దూరదేశంలో ఉండే తండ్రి ఇప్పుడు పరాయ దేశంలోకి రా అని ఆత్మ పిలుస్తుంది. ఎందుకంటే అందరూ పతితులుగా అయిపోయారు. ఎప్పుడైతే రావణ రాజ్యం అంతం కానున్నదో అప్పుడే నేను వస్తాను. నేను సంగమ యుగంలోనే వస్తాను. ఇది ఎవ్వరికీ తెలియదు. అతడు పరమాత్మ, అతనొక బిందువు అని అంటారు. ఆత్మే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని ఈ రోజుల్లో అంటున్నారు. కాని ఆత్మ పరమాత్మగా కాలేదు. ఆత్మ పరమాత్మ వేరు వేరు, ఇరువురి రూపం ఒకేలా ఉంటుంది, కాని ఆత్మ పతితంగా అవుతుంది. 84 జన్మల పాత్రను అభినయించవలసి వస్తుంది. పరమాత్మ జనన మరణ రహితుడు. ఆత్మే పరమాత్మ అని అన్నట్లయితే సతో ప్రధానుడైన పరమాత్మ తమో ప్రధాన తనువులోకి వస్తాడా? ఇది జరగటానికి వీల్లేదు. నేను సర్వాత్మలకు సేవ చెయ్యటానికొస్తాను, నేను జన్మిస్తాను అని కూడా అనటానికి వీల్లేదు. నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకే వస్తాను, తమ స్వర్గ స్థాపన చేసేందుకు బాబా పరాయ దేశంలోకి వచ్చారు. ఆ తండ్రే వచ్చి మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. ఆత్మల పాత్ర వేరు వేరు అని కూడా అర్థం చేయించారు. ఆత్మ జనన మరణ రహితమైనది. ఆత్మ తప్పకుండా వస్తుంది. కావుననే శివరాత్రి జరుపుకుంటారు. కాని వారు ఎప్పుడొస్తారో ఎవ్వరికీ తెలియదు. తెలియకుండానే శివ జయంతిని జరుపుతూ వచ్చారు. స్వర్గ స్థాపన చేసేందుకు తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు కదా. పతితులను పావనులుగా చేసేందుకు తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. స్వర్గం పావన సృష్టి, పతిత పావన రా అని పిలుస్తారు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశన సమయం వచ్చి ఉంటుంది కదా. అప్పుడే పావన ప్రపంచ స్థాపన చేస్తారు. బాబా ప్రతి యుగంలోనూ రారు. నేను సంగమ యుగంలోనే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చెయ్యవలసి ఉంటుంది అని బాబా అంటారు. ఇది పరాయ దేశం, రావణుడు దేశం. కాని ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుందని మనుష్యులకు ఎవ్వరికీ తెలియదు. ఎప్పటి నుండి రావణ రాజ్యం ప్రారంభమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఇది ముఖ్యమైన విషయం. వారు కల్పపు సంగమ యుగంలో పావనంగా చేసేందుకు వస్తారు అని కూడా అర్థం చేయించాలి. ఈ పని అతనిదే, కృష్ణుడిది కాదు. కృష్ణుడు స్వయం 84 జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతూ వస్తాడు. సూర్యవంశీలందరూ కిందకు దిగుతారు. వృక్షం సగం తాజాగా సగం పాతగా ఉండదు కదా. అందరూ జడిజడి భూతవస్థకు చేరుకుంటారు. కల్పం ఆయువు గురించి కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో చాలా ఎక్కువ ఆయుష్ను చూపించారు. దానిని బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇందులో ఇంకా ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. రచయిత అయిన తండ్రి సత్యాన్నే చెప్తారు. ఇంతమంది బీకేలైన మేము అందరం నమ్ముతున్నాం. కావున తప్పకుండా వారు ఉన్నారు కాబట్టే నమ్ముతున్నాం కదా. ముందు ముందు నిశ్చయం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అందరికీ అర్థమవుతుంది. మొట్టమొదట దూరదేశం నుండి నిరాకారుడైన పరంపిత పరమాత్మ వచ్చారు అని అర్థం చేయించాలి. కాని ఏ శరీరంలోకి వచ్చారు? వారు సూక్ష్మ వతనంలోకొచ్చి ఏం చేస్తారు? తప్పకుండా ఇక్కడకే రావలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే కావాలి. బ్రహ్మ ఎవరో కూడా బాబా అర్థం చేయిస్తారు. నేను ఎవరిలోకైతే ప్రవేశించానో అతడికి తన జన్మల గురించి తెలియదు. పిల్లలైన మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. నేను ఎప్పుడైతే దత్తత తీసుకుంటానో అప్పుడే మీరు నా పిల్లలుగా అవుతారు. మీరు మీ జన్మలను మర్చిపోయారా అని నేను ఇతనితో పాటు పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తాను. ఇప్పుడు సృష్టి చక్రం పూర్తవుతుంది. ఇది మరలా రిపీట్ అవుతుంది. నేను పావనంగా తయారు చేసేందుకు, రాజయోగాన్ని నేర్పేందుకు వచ్చాను. పావనంగా అయ్యేందుకు ఇంకా ఏ మార్గము లేదు. ఈ రహస్యం మనుష్యులకు తెలిసినట్లయితే గంగలో స్నానం చేసేందుకు మేళాలు మొదలైన వాటికి ఎవరూ వెళ్లరు. ఈ నీటి నదులలో ఎల్లప్పుడూ స్నానం చేస్తూనే ఉంటారు. ద్వాపరయుగం నుండి చేస్తూ వచ్చారు. గంగలో మునగట్టం ద్వారా పాపాలు నాశనమవుతాయని భావిస్తారు. కాని ఎవరి పాపాలు నాశనమవ్వవు. మొట్టమొదట ఆత్మ పరమాత్మల రహస్యాన్ని తెలియచెయ్యండి. ఆత్మే పరమాత్మ అయిన తండ్రిని పిలుస్తుంది. పరమాత్ముడు నిరాకారుడు, ఆత్మ కూడా నిరాకారమైనదే. ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మ పిలుస్తుంది. భక్తి తర్వాత భగవంతుడొస్తారు. ఇది కూడా డ్రామాలో పాత్రగా ఉంది. నేను కొత్త ప్రపంచాన్ని రచించేందుకు రావలసి ఉంటుంది అని బాబా అంటారు. శాస్త్రాలలో కూడా భగవంతుడికి సంకల్పం కలిగింది అని ఉంది. మరి తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగానే సంకల్పం వచ్చి ఉంటుంది కదా. ఇంతకు ముందు ఈ విషయాలు అర్థమయ్యేవి కావు. దిన ప్రతిదినం అర్థం చేసుకుంటూ ఉంటారు. నేను మీకు కొత్త కొత్త గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని బాబా అంటారు. అలా వింటూ వింటూ అన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. శివ్ బాబా చదివిస్తున్నారని ఇంతకు ముందు అనేవారు కాదు. ఇప్పుడన్నీ బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకోవలసినవి చాలా మిగిలి ఉన్నాయి. ఎవరికి ఎలా అర్థం చేయించాలో బాబా రోజు చెప్తూ ఉంటారు. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. కాబట్టి వారు తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు అని మొట్టమొదట నిశ్చయం ఉంచాలి. ఇందులో అర్థం కాని విషయం ఏమీ లేదు. కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు, కొందరు కచ్చాగా ఉన్నారు. కచ్చాగా ఉంటే ఎవరికి అర్థం చేయించలేరు. స్కూల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు. పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు అని మేము ఎలా నమ్మాలి అని అనేక మందికి సంశయం కలుగుతుంది. ఎందుకంటే వారి బుద్ధిలో శ్రీకృష్ణుడు జ్ఞానం వినిపించాడు అని ఉంది. ఇప్పుడు పతిత ప్రపంచంలోకైతే కృష్ణుడు రాలేడు కదా. పరమాత్ముడే పతిత శరీరంలోకి, పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుందని వారికి నిరూపించి చెప్పండి. ప్రతి ఒక్కరికి వారి వారి బుద్ధి ఉంది. కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత అర్థం చేయించండి. బ్రాహ్మణులందరూ ఒకేలాగా ఉండరు, కాని దేహ అభిమానం పిల్లలలో ఎక్కువగా ఉంది. పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారని ఈ బాబాకి కూడా తెలుసు. ఆజ్ఞానుసారంగా పిల్లలు నడుచుకోవాలి. పెద్ద బాబా ఏదైతే చెప్తున్నారో దానిని అంగీకరించాలి. గురువులు చెప్పింది వింటూ వచ్చారు కదా. ఇప్పుడు స్వర్గానికి తీసుకువెళ్లే బాబా మాటను కళ్ళు మూసుకొని అంగీకరించాలి. కాని ఇటువంటి నిశ్చయబుద్ధి ఉన్నవారు లేరు. అందులో నష్టం కలిగినా లేక లాభం కలిగినా వెంటనే అంగీకరించాలి. బాబా ఏదైనా చెప్పినప్పుడు దాని వల్ల నష్టం కలిగినా ఎల్లప్పుడూ శివ్ బాబానే చెప్తున్నారు అని భావించండి. ఇది బ్రహ్మ చెప్తున్నారు అని భావించకండి. దాని బాధ్యత శివ్ బాబానే వహిస్తారు. ఇది వారి రథం కావున బాబానే సరిదిద్దుతారు. నేను కూర్చున్నాను కదా అని బాబా అంటారు. ఎల్లప్పుడూ శివ్ బాబానే వినిపిస్తున్నారు. వీరికి ఏమీ తెలియదు అనే భావించండి. నేను చెప్పింది విన్నట్లయితే మీ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మ కూడా ఏదైనా చెప్తే దానికి కూడా నేనే బాధ్యుడిని. పిల్లలైన మీరు చింతించకండి అని శివ్ బాబా అంటారు. ఈ నిశ్చయాన్ని ఉంచాలి. శివ్ బాబాను స్మృతి చెయ్యటం ద్వారా మీ స్థితి ఇంకా పక్కాగా అయిపోతుంది. నిశ్చయంలో వికర్మలు కూడా వినాశనమవుతాయి. అలాగే శక్తి కూడా లభిస్తుంది. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంత ఎక్కువగా శక్తి లభిస్తుంది. ఎవరైతే శ్రీమత్తంపై నడుస్తూ సేవ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. చాలా మందిలో దేహ అభిమానం ఎక్కువగా ఉంది. బాబాని చూడండి, అందరితో ఎలా ప్రేమగా నడుచుకుంటున్నారు. బాబా అందరితో మాట్లాడుతూ ఉంటారు. మీరు క్షేమంగా ఉన్నారా అని బాబా అందరినీ అడుగుతారు. ఏ కష్టం లేదు కదా అని అంటారు. పిల్లలపై బాబాకు ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి పిల్లలపై చాలా చాలా ప్రేమ ఉంది. ఎవరు ఎంతగా శ్రీమత్తంపై సేవ చేస్తారో దాని అనుసారంగా వారిపై ప్రేమ ఉంటుంది. సేవలోనే లాభముంది. సేవలో ఎముకలను సైతం స్వాహ చెయ్యాలి. ప్రతి పనిని చేస్తూ ఉంటే వీరు ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు అని బాబా భావిస్తారు. వారు బాబా హృదయం పైకి ఎక్కుతారు. కాని నడుస్తూ నడుస్తూ కొందరిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది. మాయ ఎదుర్కొంటుంది కదా. గ్రహచారం కారణంగా జ్ఞానాన్ని తీసుకోలేరు. కొందరు కర్మణ సేవను అవిశ్రాంతిగా చేస్తారు. బోలా భండారీని అందరూ మహిమ చేస్తారు కదా. అందరినీ సుఖధామానికి యజమానులుగా చెయ్యటమే మీ పని. ఎవరికి దుఃఖాన్నివ్వకూడదు. జ్ఞానం లేకపోతే చాలా దుఃఖాన్నిస్తారు. ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. మొట్టమొదట ఆత్మ పరమాత్మ గురించి అర్థం చేయించాలి. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో చెప్పాలి. అది ఎప్పుడూ మారదు. డ్రామాలో రచింపబడి ఉంది. ఈ నిశ్చయం ఉన్నవారు ఎప్పుడూ చలించరు. ఎంతో మంది కదిలిపోయారు. చివరిలో ఎప్పుడైతే ఈ అడవికి నిప్పంటుకుంటుందో అప్పుడు అచలంగా అయిపోతారు. ఇప్పుడు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మంచి మంచి పిల్లలు సేవలో ఉంటారు. బాబా హృదయం పైకెక్కుతారు. చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంటారు. చాలా కష్టపడతారు. వారికి సేవ చెయ్యాలి అన్న అభిరుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరిలో ఏ గుణముంటుందో దానిని బాబా వర్ణిస్తూ ఉంటారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం మొదటి పాయింట్, సేవలో ఎముక ఎముక స్వాహ చెయ్యాలి. ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. అందరికీ సేవ ద్వారా సుఖాన్నివ్వాలి, దుఃఖమివ్వకూడదు. రెండో పాయింట్, నిశ్చయపు శక్తి ద్వారా మీ స్థితిని అచలంగా తయారు చేసుకోవాలి. ఏ శ్రీమత్తం లభించినా అందులో కళ్యాణం ఇమిడి ఉంటుంది. ఎందుకంటే దానికి బాబా బాధ్యులు. కావున మీరు చింతించకూడదు. వరదానం యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మమైన లేక కఠినమైన బంధనాలను దాటివేసే బంధనముక్త భవ. యోగయుక్తులుగా ఉన్న దానికి గుర్తు బంధనముక్తులుగా ఉండటం. యోగయుక్తులుగా అవ్వటంలో అన్నింటికన్నా పెద్ద అంతిమ బంధనం స్వయాన్ని వివేకవంతులుగా భావిస్తూ శ్రీమత్తాన్ని తన బుద్ధి యొక్క అద్భుతంగా భావించటం. అనగా శ్రీమత్తంలో తమ బుద్ధిని మిక్స్ చేయటం. దానిని బుద్ధి యొక్క అభిమానము అని అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఈ బలహీనత ఉంది అని సూచననిస్తే, అనగా మన చెడు గురించి చెప్తే, ఆ సమయంలో వ్యర్థ ఆలోచనలు కొద్దిగా కలిగినా అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటేసి ఓటమి గెలుపులు నిందాస్తుతిలో సమాన స్థితిని తయారు చేసుకుంటారో, అప్పుడే సంపూర్ణ బంధనముక్తులు అని పిలవబడతారు. స్లోగన్ ముందు ఆలోచించటం తర్వాత చెయ్యటం, ఇదే జ్ఞాని ఆత్మల గుణం. అవ్యక్త ప్రేరణ పాయింట్ మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాన్ని ధారణ చెయ్యండి. ఏమీ తెలియని చిన్న పిల్లవాడు ఏదైనా నష్టపరిచే వస్తువుని ఆట బొమ్మగా భావించి తీసుకుంటే, ఆ పిల్లవాడి నుండి దానిని విడిపించటానికి మరేదైనా ఇచ్చి దానిని వదిలింప చెయ్యవలసి వస్తుంది. అలాగే ఎవరైతే అల్పకాలికగా చెందిన పేరు ప్రతిష్టలు, అల్పకాలికమైన కోరికలపై మనస్సు పెట్టుకుంటే, వారికి గౌరవాన్నిచ్చి స్వయం నిర్మాణులుగా అవ్వండి. ఆ సమయంలో ఒకవేళ వారికి శిక్షణను ఇవ్వాలనుకుంటే వారిలో ఘర్షణ మొదలవుతుంది. కనుక అటువంటి సమయంలో యుక్తియుక్తమైన నడవడిక ద్వారా పరోపకారులుగా అయ్యి క్షమాభావంతో వారికి గౌరవాన్నిచ్చి ముందుగా వారిని వివేకవంతులుగా చెయ్యండి. ఇలా చెయ్యటం వలన ఈ విషయం నష్టపరిచేది అని వారు స్వయమే భావిస్తారు. ఓం శాంతి.